ശ്രീസച്ചിദാനന്ദ സദ്ഗുരു സായിനാഥ മഹാരാജ് കീ ജയ്. സദ്ഗുരു ശ്രീ സായിനാഥുനി ശരത് ബാബുജീ കീ ജയ്. രണ്ടവ അധ്യായം. కథకి ప్రయోజనం, నామకరణం, కథలోని ఉద్దేశం, హేమాడ్ పంత్ నామకరణం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. క్రిందటి అధ్యాయంలో మంగళాచరణ అయ్యింది. కులదేవతకు, సద్గురువుకి నమస్కరించటం అయ్యింది. శ్రీ సాయి సచ్చరిత్రకు బీజం పడింది. ఇప్పుడు ఇది లిఖించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పటం మొదలు పెడతాను. అలాగే రచయితకు గల అధికారాన్ని, అనుబంధాన్ని స్పష్టం చేసి వాటి గురించి కొద్దిగా చర్చిస్తాను. అప్పుడు శ్రోతలు అలవోకగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మొదటి అధ్యాయంలో బాబా గోధుమలు విసిరి కలరాని మొదలంటా నశింపచేయటంతో గ్రామస్థులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. సాయిబాబా చేసిన ఈ అద్భుత లీలను విని నా మనసులో మధుర శరదృతువులాంటి ఆనందం ఆకాశపు టంచులను తాకింది. నా జీవన నాడుల దారుల్లో ప్రేమ వెల్లువ ఉవ్వెత్తున ఎగిసిపడింది. అదే ఈ సాహిత్య పరిమళాలు వెదజల్లే కావ్యరూపంలో ప్రకటమైంది. కనుక సాయిబాబా మహిమలను మనసుకు తోచిన విధంగా వర్ణించాలని, అలా చేస్తే అవి భక్తులకు ప్రబోధాత్మకంగానూ, పాప ప్రక్షాళనం చేసేవిగానూ ఉంటాయనిపించింది. అందుకోసమే అంత పవిత్రమైన సాయి చరిత్రను వ్రాయాలనుకుని, ఇహపర సౌఖ్యాలను కురిపించగల ఈ కథా హవనాన్ని మొదలుపెట్టాను. మహానుభావుల చరిత్రలు సన్మార్గానికి దారిచూపగల దివ్యలు. అవి న్యాయశాస్త్రానికో లేదా తర్కశాస్త్రానికో సంబంధించినవి కావు. సత్పురుషులు వెదజల్లే కృపాకాంతి కిరణాలకు పాత్రులైన వారికి ఆశ్చర్యకారకమైనదంటూ ఏమీ ఉండదు. అయినా మీరు ఈ ఆనందామృతానికి భాగస్వాములు కమ్మని శ్రోతలకు నా ప్రార్థన. సత్సంగం పట్ల, సత్కథా శ్రవణం పట్ల సద్భావం, సదా వాటిలో నిమగ్నమయ్యే సంస్కారం ఉన్నవారి భాగ్యమే భాగ్యం. చిరకాల సహచర్యం ఉండి రాత్రింబవళ్ళు సహవాసం చేసిన ప్రాణస్నేహితుడే అయినప్పటికీ అతని స్వభావాన్నే చిత్రించలేనేను. మరలాంటప్పుడు మహనీయుల చరిత్రని ఏం రాయగలను? నా స్వంత అంతరంగాన్నే నేను పరిపూర్ణంగా గుర్తించలేనప్పుడు మహనీయుని మనోభావాలకు దర్పణం పడుతూ దోషరహితంగా నేనెలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నం చేసి చేసి 4 వేదాలు అలసిపోయాయి. అలాంటప్పుడు, బాబా, మీ స్వరూప నిజస్థితి నాకు నిశ్చయపూర్వకంగా తెలిసేదెలా? మొదట స్వయంగా సత్పురుషులమై, ఆ తర్వాత సత్పురుషుల యథార్థతత్వానికి తలుపులు తట్టాలి. అది నియమం. మరి సత్పురుషులను వర్ణించటం నా వల్ల ఎలా అవుతుంది? ఈ సంగతి నాకు మొదటే తెలుసు. సప్త సముద్రాల్లోని ఉదకాన్ని అవలీలగా కొలవచ్చు, అనంతమైన ఆకాశాన్ని కూడా ఆచ్ఛాదించవచ్చు, కానీ మహనీయుల బుద్ధిని ఆకళింపు చేసుకోలేము. నేను అల్ప మానవుణ్ణని నా మనసుకి బాగా తెలుసు. కాని అపరిమితమైన బాబా గొప్పదనాన్ని చూసి నాకు దాన్ని గానం చేయాలన్న కోరిక కలుగుతోంది. నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను. దీనులకు, దుర్బలులకు విశ్రాంతి స్థానమైన శ్రీ సాయిరాజా, మీకు జయకారాలు. మీ మాయ అంతుపట్టనిది, అది అవర్ణనీయం. మీరీ దాసుడిపై దయామృత రసధారలు కురిపించండి. ఈ చరిత్ర లిఖించాలని నాకనిపిస్తోంది. అయితే ఈ నా సాహసం చిన్నినోటికి పెద్ద ముద్దలా అనిపించటం లేదు. నన్ను నలుగురిలో నవ్వులపాలు కానీయకండి. సత్పురుషుల చరిత్ర లిఖించేవారిపై భగవంతుని కృపామృతధారల జలపాతాలు వర్షిస్తాయని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు. ఇంక నేను భయపడటమెందుకు? నేను స్వతహాగా మందమతినే అయినప్పటికీ భగవంతుడు నా మనోప్రాంగణంలో స్ఫూర్తిని ప్రజ్వలించారు. నా కార్యాన్ని కడవరకు నడిపించటం వారికి తెలుసు. భక్తులు చేయాలని సంకల్పించిన సేవలను సత్పురుషులు స్వయంగా చేయించుకుంటారు. స్ఫూర్తినిచ్చేది పూర్తిగా మహనీయులే, భక్తులు కేవలం నిమిత్తమాత్రులు. క్లుప్తంగా చెప్పాలంటే సాయి స్వయంగా తమంత తామే ఈ చరిత్రను నా నోటితో పలికిస్తారు. అందుకే ఈ కథ ఆదరపూర్వకంగా గౌరవింపదగినంత మహిమాన్వితమైనది. సాధు సత్పురుషులు లేదా శ్రీహరి తన హస్తాన్ని భక్తుల తలపై పెట్టి వారి చేతిని పట్టుకొని తమ చరిత్ర తామే వ్రాయించుకుంటారు. అలాగే శక సంవత్సరము 1700, క్రీస్తు శకము 1778 మహీపతి బుద్ధికి స్ఫూర్తి కలిగించి అతని చేత సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సేవ చేయించుకున్నారు. అలాంటి సేవే శక సంవత్సరం 1800, క్రీస్తు శకము 1878 దాసగణి చేత చేయించుకున్నారు. అతని చేత మొదట సాధు సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సర్వులను పావనం చేశారు. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం అని మహీపతి వ్రాసిన ఈ 4 గ్రంథాల్లాగే దాసగణు 2 గ్రంథాలు వ్రాశాడు. ఒకదాని పేరు భక్త లీలామృతం అయితే మరోదాని పేరు సంత కథామృతం. ఈ 2 గ్రంథాల్లోనూ ఈ మధ్యకాలంలోనే జీవించిన భక్తుల సత్పురుషుల గురించి వర్ణించబడింది. అందులో భక్త లీలామృతంలోని 3 అధ్యాయాల్లో 31, 32, 33 శ్రీ సాయి మహారాజు మధుర చరిత్ర వర్ణించబడింది. దాన్ని శ్రోతలు చదవాలి. అలాగే సంత కథామృతం 57 అధ్యాయంలో శ్రీ సాయి మహారాజు ఒక భక్తుడికి, నానాసాహెబ్ చందోర్కర్కి, చేసిన మధురమైన జ్ఞానోపదేశం ఉంది. అది కూడా చదవండి. అవి కాక రఘునాథ సావిత్రి భజనమాల అనే పుస్తకంలోని రఘునాథరావు, సౌభాగ్యవతి సావిత్రి టెండూల్కర్లు తమ అనుభవపూర్వకమైన అలౌకిక సాయిలీలలను అభంగ గీతాల రూపంలో గానంచేసి జనుల మనసులను ఆహ్లాదసాగరాల్లోకి జార్చే శాంతినిచ్చారు. అదే పుస్తకానికి బాబా బిడ్డడొకడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆయనతో ప్రస్తావన వ్రాయించారు. ఈ అత్యంత ప్రేమభరిత కథామృతం దాహంతో తప్పించే చెకోరాల కోసం వర్షించిన అమృతవృష్టే. దాన్ని కూడా భక్తులు విచారపూర్వకంగా చదవాలి. దాసగణు రచించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలలను వింటే శ్రోతల మనసులు ఆనంద డోలికల్లో ఉగిసలాడతాయి. అలాగే గుజరాతీ వాళ్ల కోసం ఓ భక్తుడు అమీదాస్ భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడే ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో వ్రాశాడు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తులు సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథాసంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలెన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరం ఏమిటన్న సందేహం శ్రోతలకు కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి. సాయి చరిత్ర అనంతము, అపారము. తన గర్భంలో అమూల్య రత్నాల గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే ఇది. చిన్న పిట్టలాంటి నేను దాన్నెలా ఖాళీ చేయగలను? అదసలెలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా శక్త్యానుసారం చెప్తాను, తృప్తి పొందండి. అపూర్వమైన సాయిబాబా కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలతో పీడించబడే వారి తాపాన్ని చల్లార్చే శాంతి తుంపరల పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉర్రూతలుగించటమే కాదు, సాయి భక్తుల అంతఃకరణకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయవి. బాబా వ్యావహారికమైన ఉపదేశాలను వేర్వేరు పద్ధతుల్లో కథలుగా చెప్పారు. అలాగే సర్వులకు అనుభవంలోకి వచ్చిన వారి ప్రవర్తనలోని రహస్యాలను విప్పిచెప్పే కథలను చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యాక ఆఖ్యానాల్లాంటి భావం తొణికిసలాడే మధురమైన కథలను లెక్కలేనన్ని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి దప్పులు ఎవరూ పంపకుండానే ఆమడ దూరం పోతాయి. మనసుని ఆహ్లాదసాగరంలోకి జారవిడిచే తృప్తి కలుగుతుంది. కొందరికి బ్రహ్మాత్మైక స్వరూపం కావాలనే కోరికుంటుంది. కొందరికి అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే 8 భాగాలుండే యోగంలో నిష్ణాతులవటంపై ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరికి సమాధి సుఖం వల్ల కలిగే పరమానంద డోలికల్లో ఊగాలన్న మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారందరికీ ఈ కథలు వింటే అవన్నీ లభిస్తాయి. ఈ కథలు శ్రోతల కర్మపాశాలను ఛేదిస్తాయి, వారి బుద్ధికి ఉత్తమోత్తమ వికాసాన్ని కలిగిస్తాయి, భేదభావాన్ని భస్మం చేసి సర్వులకు ఆశలకు ఊపిరిలూదే అపార సుఖాన్ని సులభం చేస్తాయి. అది చూసి అనేక రకాల కథలను చక్కగా సేకరించి ఓ మాలలా గుచ్చాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. ఇదే మంచి ఉపాసన అనిపించింది. ఈ కథల్లోని 4 అక్షరాలైనా చెవిలో పడితే దుఃఖోద్వేగాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే జీవుల చెడు రోజులు చెప్పా పెట్టకుండా చటుక్కున పారిపోతాయి. కథను పూర్తిగా ఆదరపూర్వకంగా వింటే సాధారణ భక్తులు కూడా సంసార సాగరాన్ని సవ్యంగా దాటిపోతారు. నన్ను తమ కలంలా చేసుకొని బాబాయే నా కరాలతో వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. బాబా వ్రాయించినట్లే అలాగే అక్షరాలను వ్రాస్తాను. సంవత్సరాల తరబడి చూసిన బాబా లీలలను అమాయకులు ప్రేమాళురు అయిన భక్తుల కోసం సేకరించాలని మనసుకి తీవ్రంగా అనిపించింది. బాబాను ప్రత్యక్షంగా దర్శించి తమ నయనాలను తృప్తిపరుచుకోలేని వారిచే బాబా మహాత్మ్యాన్ని శ్రవణం చేయించి వారికి పుణ్యం కలిగించాలని, వాటిని చదవాలని ఇచ్ఛ కలిగిన అదృష్టవంతుల మనసుకి పరమానందం కలగాలని, తృప్తి కూడా లభించాలని మనోవృత్తి ముచ్చటపడింది. దాన్ని నేను మాధవరావు దేశ్పాండే చెవిన వేశాను, కానీ నా వల్ల ఈ పనెలా జరుగుతుంది అన్న సందేహం మనసులో సందడి చేసింది. నా వయస్సు 60 పైబడింది. చపల బుద్ధి అడ్డంకులు ఉత్పన్నం అయ్యే వైపుకే ఉరుకులు పెడుతుంది. అసక్తత వల్ల నా ప్రయత్నం ఓ పక్కనే పడి ఉండిపోయింది. కేవలం నోటితో వాగే పిచ్చి ప్రేలాపనే మిగిలింది. అది ఇతర విషయాల్లో వ్యర్థంగా ఖర్చు కాకుండా శ్రీ సాయి ప్రీత్యర్థమే వాడి ఎలాగైనా సరే పరమార్థాన్ని సాధించాలి అని అందుకే ఈ ప్రయత్నం మొదలుపెట్టాను. అహోరాత్రులు అనుభవాల అమృతాన్ని గ్రోలిన మనసుకి ఈ వృత్తాంతమొకటి రాయాలి. అలా చేస్తే దాన్ని నిరంతరం మననం చేయటం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది అని అనిపించింది. స్వానుభవమనే చరణాల మీద ఆధారపడిన ఆత్మకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలని, తుష్టిని కలిగించగల మాటలను బాబా ఎంతో సహజంగా పదే పదే చెప్పి ఉన్నారు. వాటిని శ్రోతలకు సాదరంగా విన్నవిస్తాను. బాబా జ్ఞానప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి, అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఆ కమనీయగాథను కర్ణపేయంగా చెప్పేవారికి శరీరాన్నంతా శ్రవణాలుగా చేసుకుని వినేవారికి ఇద్దరి మనసుల తాపాలను చల్లార్చి విశ్రాంతినీయగల పన్నీటి జల్లే అవుతుంది. చిత్తాలు ప్రశాంతితో తడిసి ముద్దవుతాయి. శ్రీ సాయి మహారాజు పెదవుల నుంచి జాలువారిన కమనీయగాథలను వింటే భక్తుల దేహాలను బంధించిన దుఃఖాగ్నికీలలు దిగంతాల వైపు పారిపోతాయి. వాటిని మననం చేస్తే సంసారం నుంచి తరింపచేయగల ముక్తికాంత స్వయంగా వచ్చి తలుపులు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లే శ్రీ సాయిబాబా నోటి నుంచి వర్షించిన మాటల ముత్యాలు అమృత జలధారల్లా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురిమని నేనెంతని వర్ణించను. వాటిని వింటే పరమానందం పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ కథలను విద్వత్తు ధార్మికతలకు సంబంధించిన బూటకపు అహంకారాన్ని ఆవలకి నెట్టి గానం చేసినటువంటి వారి పాదరజకణాల్లో పారవశ్యంతో పొర్లినా ముక్తికాంత వచ్చి వారి కరాల్లో ఒదిగిపోతుందనిపిస్తుంది నాకు. ఆ కథలు చెప్పటంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గుబాళించే పదాల అమరికలని అవలోకించిన శ్రోతలు తల్లీనులై సుఖసుందరి ఆలింగనంలో ఆదమరుస్తారు. ఆయన మాటలు వినాలని చెవులు, వారిని వీక్షించాలని చక్షువులు తహతాలాడినట్లే మనసు తన నిండా ఉత్సాహాన్ని పులుముకుని సహజంగా ధ్యానాన్ని కౌగలించుకుంటుంది. నా జనని గురుమాత, ఆయన గురించిన విశేషాలను లోకుల ద్వారా ఆ నోటా ఈ నోటా చెప్పగా దాన్ని ఆదరపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుందాం. అలా సాధ్యమైనంత వరకు వాటిని పోగు చేసుకుని ప్రేమ బంధనంలో బందీ చేసి ఒకరికొకరం చెప్పుకుందాం. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణే. వారేం పలికిస్తారో నేనదే మాట్లాడతాను. నేను మాట్లాడతాననటం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కుని నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తున్నాననటానికి మధ్యలో నేనెవర్ని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖం అలరిస్తుంది. అహంకారం అడిగితే పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించిన సుఖశాంతులు జగత్తును పెనవేస్తాయి. మనసులో చెలరేగిన ఈ సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాని అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకొచ్చాడు. ఈ విషయం అతని చెవిన వేశాను. అతను ఇతరులెవరూ లేని సమయం చూసుకుని బాబాని అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్త్యానుసారం మీ చరిత్ర వ్రాయాలని అన్నాసాహెబు మనసు కనిపిస్తోందిట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతూ ఎండు రొట్టె కూర తిని రోజులు వెళ్లబుచ్చే బికారిని, అలాంటి నా చరిత్ర వ్రాయటమేమిటి? అనవసరంగా హాస్యాస్పదమవుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ రత్నాన్ని డిమ్మెలో అమర్చాలి. సరే, మీ అనుమతి, మీ సహాయం ఉంటే నా అంతట నేనే వ్రాస్తాను. లేదా విఘ్నాలన్నిటినీ దూరం చేసి మీ చరణాలే వ్రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే వ్రాయటం అంత సులభం కాదు. నా మనసులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన, నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తల ఉంచాను. బాబా నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్నుంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానం. వారు భక్తుల భవబంధాలను తెంచేస్తారు. మాధవరావు ప్రార్థన విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా మనసుని శాంతింపచేయటానికి ఆయన నాకు ధైర్యాన్నివ్వటం మొదలుపెట్టారు. నా మనసులోని భావార్థాన్ని తెలుసుకుని ఆయన అనుమతిపూర్వకంగా వచనామృతాన్ని వర్షించారు. నా కథను, విశేషాలను, అనుభవాలను యథాతథంగా సేకరించాలి. వాటిని చక్కగా వ్రాసి పెట్టుకోమను. అతనికి నా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. అతను అన్నాసాహెబ్ దాభోల్కర్ కేవలం నిమిత్తమాత్రుడు. నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను. నేనే నా కథాకథనం చేస్తాను. నా చరిత్ర వ్రాయించుకోవాలనే ఇచ్ఛను నేనే నెరవేర్చుకుంటాను. అతను తన అహంకార భావనను తొలగించి దాన్ని నా చరణాలకు అర్పించాలి. వ్యావహారికంలో అలా ప్రవర్తించేవారికి నేను పూర్తిగా సాయం చేస్తాను. ఈ కథే ఏమిటి, వారి ఇంట అన్ని రకాలుగానూ నేను శ్రమ చేస్తాను. అహంకార భావన తొలగిపోయి దానికి నిలువ నీడ లేకుండా పోయినప్పుడు అతని అహమ్మత్వంలో నేనే సంచరించి నా చేత్తో నేనే వ్రాసుకుంటాను. అలాంటి బుద్ధితో శ్రవణ, మనన లేదా రచనలను నిశ్చయంగా మొదలుపెడితే ఆ పనులు వాటంతటవే అయిపోతాయి. అతను కేవలం నిమిత్తమాత్రుడు. విశేషాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా సరే పదే పదే నన్ను స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మనసులో ఆనందసాగరాలు సృష్టించే శాంతి స్వంతమవుతుంది. నా కథను విన్నా, దాన్ని ఇతరులకు వినిపించినా, వాటి గురించి చింతన చేసినా దైవంపై భక్తి ఉదయిస్తుంది. అవిద్య అధోగతి పాలవుతుంది. శ్రద్ధతో చెట్టాపట్టాలేసుకున్న భక్తులకు నేను ఎప్పటికీ బానిసని, ఇతరులకు నేను ఎన్నటికీ ప్రాప్తించను. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. నిజమైన శ్రద్ధతో కథను వింటే శ్రోతల మనసులో నిష్ఠ జాగృతమవుతుంది. స్వానుభవం, స్వానందం సహజాతి సహజంగా స్వంతమవుతాయి. సుఖం అఖండంగా ప్రాప్తిస్తుంది. భక్తులకు ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవశివులకు తృప్తి లభిస్తుంది. చూడటానికి అసాధ్యమైన నిర్గుణ రూపం ధ్యానంలోకి వచ్చి శుద్ధ చైతన్యం ప్రకటమవుతుంది. అదే నా కథల్లోని కుశలత. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇదే శృతుల సంపూర్ణ ధ్యేయం. ఆ ధ్యేయంతోనే భక్తులు సంపన్నులవుతారు. వాదోపవాదాల్లో తలదూర్చేవారి వద్ద అవిద్య, మాయ అవధుల్లేకుండా ఉంటాయి. వారికి స్వహితాన్ని గురించిన చింత ఉండదు. వారి బుద్ధి నిరంతరం దుష్ట, నీచ కుతర్కాలు చేస్తుంటుంది. వారి అజ్ఞానంతో ఆప్యాయంగా కరచాలనం చేస్తారు. వారికి ఆత్మజ్ఞానం అయిపు లేకుండా పారిపోతుంది. వారికి అవని సుఖము అణువంతా ఉండదు. స్వర్గసుఖమూ సున్నాయే. నిరంతరం అన్ని చోట్ల అలవికాని దుఃఖమే దరిజేరుతుంది. స్వంత అభిప్రాయ ప్రతిపాదన వద్దు, అన్యుల అభిప్రాయ ఖండన వద్దు, ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తరంగా నిరూపించటం కూడా వద్దు. అది ఎంత వ్యర్థమో. నకో పక్షద్వయాత్మక వివరణ. ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తరంగా చేసే నిరూపణ కూడా వద్దు అన్న ఈ శబ్దం వినగానే నేను మొదట శ్రోతలకిచ్చిన మాట గుర్తొచ్చింది. మొదటి అధ్యాయం పూర్తవుతున్నప్పుడు శ్రోతలకు నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, బాబా నాకు హేమాడ్ పంత్ అనే పేరు ఎలా పెట్టారో ఆ విషయం గురించిన కథను మొదట చెప్తాననటం. కథ మధ్యలో ఈ పిట్టకథ వింటే దాని యోగ్యాయోగ్యతలు నిశ్చయమై శ్రోతల జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి ప్రేరణే. తరువాత పూర్వానుసంధానంతో సాయి చరిత్ర చెప్పబడుతుంది. కనుక ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ సాయిలీల గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యాయానికి చివర భక్త హేమాడ్ పంత్ విరచిత అని ఉంటుంది కదా, అసలు ఈ పంత్ ఎవరు అనే సందేహం శ్రోతల మనసుల్లో సహజంగానే వస్తుంది. ఈ జిజ్ఞాసను తృప్తిపరచటం కోసం ఆ నామకరణానికి నాంది ఎలా అయిందో మీరు సాదరంగా వినండి. జన్మించిన నాటి నుండి మరణించే వరకు దేహానికి సంబంధించి 16 సంస్కారాల హిందూ ధర్మాల్లోని కొన్ని అవసరమైన విధులు, ఉదాహరణకు గర్భాధానము, శ్రీమంతము, నామకరణము అంటే పసిపాపలకు పేరు పెట్టే సంస్కారము, ఉపనయనము, వివాహము, శ్రాద్ధము వగైరాలు. వీటి గురించి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందులో ఒకటైన ఈ నామకరణ విధి గురించి అందరికీ తెలుసు. శ్రోతలారా, ఆ విషయానికి సంబంధించినది ఈ చిన్న కథ. ఇందులో హేమాడ్పంత్ నామకరణం ప్రకటమైంది. దీన్ని శ్రద్ధగా వినండి. అసలే ఈ రచయిత కొంటెకోణంగి. ఎంత కోణంగో అంత వదరుబోతు. అలాగే అతను ఇతరులని నిందించేవాడు, ఎగతాళి కూడా చేసేవాడు. అతనికి జ్ఞానస్పర్శ అన్న మాటే లేదు. సద్గురు మహిమ అంటే ఏమిటో తెలియదు. మూర్తీభవించిన కుబుద్ధి, పోతపోసిన కుతర్కం, ఎల్లవేళలా తన మేధస్సు గొప్పదనాన్ని ప్రదర్శిస్తూ వాదవివాదాలు చేయటంలో తత్పరుడు. అలా ఆ దృఢమైన వాదనిష్ట యొక్క ప్రారంధరేఖ బలీయంగా అయ్యింది. కనుక శ్రీ సాయి చరణకమలాలు అదృష్టవశాత్తు అతని దృష్టిలో పడ్డాయి. భక్తశ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షితు, నానాసాహెబ్ చాందోర్కర్లతో రుణానుబంధం లేకపోతే ఈ రచయిత షిరిడీ ఎలా వెళ్ళి ఉండేవాడు? కాకాసాహెబు తీవ్రంగా ఒత్తిడి చేయటం వల్ల షిరిడీ ప్రయాణం నిర్ణయించబడింది. అయితే వెళ్లవలసిన రోజే మనసు హఠాత్తుగా తిరగబడి మారిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే, ఈ రచయిత ముఖ్యమిత్రుడొకడు ఓ గురువు అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసుకున్నాడు. తన గురువుతో ఉపదేశాన్ని పొందిన అతను తన కుటుంబంతో కలిసి లోనవాలాలో ఉంటున్నప్పుడు ఒక విచిత్ర సందర్భం వచ్చింది. అతనికి ఒక్కగానొక్క కొడుకుండేవాడు. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు కూడా. అతను పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటూనే తీవ్రమైన జ్వరంతో కంపించిపోయాడు. ఉపశమనానికి మానవ ప్రయత్నాలన్నీ చేశారు, దైవ సంబంధమైన ఉపాయాలు చేశారు, తాయెత్తులు కట్టారు, దిష్టి తీశారు. చివరికి తమ గురువుని తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టారు. అయినా ఆ పసివాడు మృత్యువాత పడ్డాడు. ఆ కఠిన సందర్భాన్ని చూసి ఆ భయంకర సంకటాన్ని నివారించటానికి పిల్లవాడి దగ్గరికి గురువును తీసుకొచ్చి కూర్చోపెట్టడం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా ఈ సంసారం మహావిచిత్రమైనది. పుత్రుడెవరు, భార్య ఎవరు, అనేక రకాల సంఘటనలు జరగటానికి కారణం ప్రాణిమాత్రుల కర్మే. విధి దేనిచేత నివారింపబడరానిది. ఈ చెడువార్త చెవిన పడగానే మనసుకి చెప్పరానంత దుఃఖం కలిగింది. మనసులో ఈ ఆలోచన వచ్చింది, ఒక్కగానొక్క పుత్రుణ్ణి రక్షించలేకపోయాక గురువు వల్ల ఉపయోగమేమిటి? బలీయమైన ప్రారబ్ధ కర్మను చూసి సాయినాథుని చూడాలని నా మనసులో ఉప్పొంగిన ఉత్సాహం అస్తమించింది. షిరిడీకి పోవటానికి విముఖత కలిగింది. అసలు షిరిడీకి ఎందుకు పోవాలి? నా మిత్రుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గురు సాంగత్యం వల్ల ఇదే నా లాభం. గురువు మన కర్మకు ఏం చేస్తారు? మొహం మీద వ్రాసి పెట్టబడిందే నిశ్చయంగా జరగవలసి ఉంటే గురువు మూలాన అది తప్పిపోతుందా? ఈ విచారణతో షిరిడీకి వెళ్లాలన్న ఆలోచన అలాగే ఆగిపోయింది. మన స్థానాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? దేనికోసం గురువు వెంట పరుగులు పెట్టాలి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ఎందుకు పడేసుకోవాలి? దేనికోసం ఈ ప్రయాస పడాలో నాకు అర్థం కాలేదు. దైవయోగంతో జరగవలసిన సుఖదుఖాలు అనుభవించవలసిందే. అలా జరగటం ముందు మన ప్రయత్నాలేమీ పనిచేయనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది? ఎవరు చేసిన కర్మ, పాపపుణ్యాలు వద్దన్నా సరే వారు అనుభవించి తీరవలసిందే. జరగవలసిందేదో జరిగే తీరుతుంది. దైవయోగం నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చాందోర్కర్ ఠాణా ప్రాంతాధికారి అవటం వల్ల వసయ్యకి వెళ్లటానికి బయలుదేరాడు. కనుక ఠాణా నుంచి దాదర్కు వచ్చి కాసేపు ఆగాడు. వసయ్యకి రైలు రావటానికి అప్పటికి ఒక గంట వ్యవధి ఉంది. అప్పుడు ఈ మధ్య సమయాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని అతనికనిపించింది. అలాంటి స్ఫూర్తి కలిగి కలగకముందే దాదర్ స్టేషన్కి కేవలం బాంద్రాకి మాత్రమే వెళ్లే రైలొచ్చింది. నానాసాహెబు అందులో కూర్చున్నాడు. తన బసకి చేరుకోగానే నాకు కబురు పెట్టాడు. నేనతన్ని కలిసిన వెంటనే, సాయిబాబా దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిరిడీ వెళ్ళటానికి అలసత్వం ఎందుకు? బయలుదేరటానికి ఎందుకిలా తటపటా ఇస్తున్నారు? మీ మనసుకి నిశ్చయం ఎందుకు కలగటం లేదు అని షిరిడీ విషయం ప్రస్తావించాడు. నానాసాహెబుకున్న ఆదుర్దా చూసి నా మనసుకి సిగ్గనిపించింది. అయినప్పటికీ నా మనసులో కలిగిన కలవరాన్నంతా అతనికి మనసు విప్పి పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ప్రేమ జాలువారగా నానాసాహెబ్ చేసిన శుద్ధము కరుణాపూరితము అయిన ఉపదేశం విని షిరిడీకి వెళ్లాలన్న నా ఇచ్ఛ ఒళ్ళు విరుచుకుంటూ అత్యంత ఆనందదాయకంగా జాగృతమైంది. వెంటనే బయల్దేరతా అన్న మాట నా నుంచి తీసుకున్న తర్వాతే నానాసాహెబు తన ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా వెనుతిరిగి వెంటనే షిరిడీ బయల్దేరాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు సామానంతా సర్దుకొని ఏర్పాట్లన్నీ చేసుకుని అదే రోజు సాయంత్రం షిరిడీ బయల్దేరాను. సాయంత్రపు మెయిలు దాదర్లో ఆగుతుందన్న ఆలోచనతో దాదర్ ఛార్జీ చెల్లించి అక్కడి వరకు టికెట్ తీసుకున్నాను. నేను బండిలో కూర్చున్నాను. బండి బాంద్రా స్టేషన్లోనే ఉండి ఇక స్టేషన్ నుంచి బయలుదేరుతుందనగా ఓ ముస్లిం వ్యక్తి హడావుడిగా లోపలికొచ్చాడు. ప్రథమగ్రాసి మక్షికాపాతం, మొదటి ముద్దలోనే ఈగ పడటమనే యోగం అన్నట్లయింది. దాదర్ వరకు టికెట్ తీసుకోవటమే అదే పని ప్రారంభంలో అవరోధమైంది. నా సామానంతా చూసి అతను ఎక్కడికెళ్తున్నారని అడిగాడు. నేను దాదర్ వరకు వెళ్ళి మన్మాడ్ మెయిల్ను పట్టుకోవలసి ఉందని చెప్పాను. అప్పుడతను వెంటనే దాదర్ స్టేషన్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, మీరు బోరీబందర్ వెళ్ళండి అని సూచించాడు. సరిగ్గా సమయానికి ఈ సూచన అందకపోతే దాదర్లో మెయిల్ దొరికేది కాదు. అసలే అస్థిరంగా ఆపసోపాలు పడే నా మనసులో అప్పుడు ఏ ఆలోచనలు ఎగిసిపడేవో ఎవరికి తెలుసు. అయితే నాకా రోజు షిరిడీ వెళ్లే యోగం ఉంది, అదే సుముహూర్తమైంది. అందుకే నాకిష్టమైన ఆ సందర్భం అనుకోకుండా కలిసొచ్చింది. మరుసటి ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీ చేరుకున్నాను. అక్కడ బావుసాహెబ్ దీక్షిత్ నిరీక్షిస్తున్నాడు. ఇది క్రీస్తు శకము 1910 నాటి మాట. అప్పట్లో యాత్రికులకు ఉండటానికి కేవలం సాఠేవాడ మాత్రమే ఉండేది. గుర్రబ్బండి నుంచి దిగగానే బాబాని దర్శించాలనే కాంక్ష హృదయ కవాటాలు నెట్టుకుంటూ ఉప్పెనలా ఉప్పొంగింది. ఎప్పుడెప్పుడు వారి చరణాలపై శిరసూని నమస్కరిద్దామా అని ఉవ్విళ్ళూరి హృదయంలో ఆనంద తరంగాలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడ్డాయి. ఇంతలో శ్రీ సాయికి అత్యంత గొప్ప భక్తుడు తాత్యాసాహెబ్ నుల్కర్ మసీదు నుంచి తిరిగొచ్చి, వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా వాడా దగ్గరకొచ్చారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అన్నాడు. అది విని బాబా ఉన్న చోటికి హడావుడిగా పరిగెత్తి ధూళిలోనే ఆయనకి సాష్టాంగపడ్డాను. మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిందానికన్నా ప్రత్యక్షంగా ఎంతో ఎక్కువగా చూశాను. శ్రీ సాయిబాబా దర్శనంతో నేను ధన్యుణ్ణయాను. కళ్లకు పారణ అయ్యింది. సాయిబాబా దేహస్వరూపం గురించి నేనెక్కడా విననూ లేదు, చూడనూ లేదు. అయితే ఆయన్ని చూసిన క్షణమే నా దృష్టి శాంతించి ఆకలి దప్పులు హరించిపోయాయి. ఇంద్రియాలు తటస్థమయ్యాయి. శ్రీ సాయి చరణాలను స్పృశించిన క్షణాన, ఆయన నన్ను ప్రశ్నించిన ఆ క్షణాన నా జీవితానికి అత్యంత పరిపూర్ణత సిద్ధించింది. అదే నా జీవికకి కొత్త మలుపు అయ్యింది. ఎవరివల్ల నాకా సత్సంగం లభించిందో, నా అంగాలన్నీ సంపూర్ణంగా సుఖించగల వారి ఆ సదుపకారాలు అలా నాపై నిరంతరం వర్షించాలి. ఎవరివల్ల పరమార్థం లభించిందో వారే నా నిజమైన సోదరులు, బంధువులు. వారు తప్ప వేరే ఆత్మీయులు నాకు లేరని నా మనసులో నేననుకున్నాను. వారి ఉపకారం ఎంత గొప్పది, దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో నాకు తెలీదు. కనుక నేను కేవలం కరాలు జోడించి వారి చరణాలపై నా శిరసుంచుతాను. సాయి దర్శన సౌభాగ్యం సమకూరింది. నా మనసులోని సంశయం సుదూరంగా పారిపోయింది. అంతేకాక నిర్మల గంగాఝరీ ప్రవాహం లాంటి సాయి సహవాస సౌఖ్యం కలిగి ప్రగాఢమైన పరమానందం పల్లవించింది. కమనీయానురాగాన్ని వర్షించే సాయి దర్శనంలోని విశేషమేమిటంటే కేవల దర్శనంతో చిత్తవృత్తి మారిపోతుంది. మిగిలిపోయిన పూర్వకర్మలు నశించిపోతాయి. మెల్లమెల్లగా ఇంద్రియ సుఖాలపై ఏహ్యత కలుగుతుంది. సాయిబాబా కృపామృత దృష్టితో నా గత జన్మల పాపరాశి నశించిపోయింది. వారి చరణాలు నాకు అక్షయ ఆనందాన్ని అడక్కుండానే అనుభవింపచేయగలవన్న ఆశను నాలో ఇప్పుడు కలిగించాయి. అదృష్టవశాత్తు బాబా చరణద్వయమనే మానస సరోవరం నాకు అనాయాసంగా లభించింది. కాకిలాంటి నేను అందులో రెక్కలు విప్పి విహరించే రాజహంసనే అయిపోయాను. మహాత్ముల్లో శిరోభూషణమైన సాయిబాబా ఉత్తమ యోగి, ఆచార్యుడు, పరమహంస. సోహం ఆత్మ అని దేన్ని తెలుసుకోవాలో అది. జీవన కుడ్యాలను కూల్చివేసే పాప తాప దైన్యాలను నశింపచేయగల అలాంటి శ్రీ సాయి దర్శనంతోనూ, అత్యంత పవిత్రమైన వారి సహవాసంతోనూ నేను పరమ పావనుణ్ణయ్యాను. గత జన్మలో సంతరించుకున్న పుణ్యరాశి ఎంతుందో ఏమో కాని దానివల్లే సాయి మహారాజుతో సమాగమ సుఖం సాధ్యమైంది. ఒక్కసారి శ్రీ సాయిబాబా దృష్టిలో ప్రవేశిస్తే సృష్టంతా సాయి రూపంగా గోచరిస్తుంది. షిరిడీకి వచ్చిన మొదటి రోజునే బాబాసాహెబ్ భాటేతో వాదవివాదాలు మొదలయ్యాయి. గురువు యొక్క అవసరమేమిటి? మన స్వాతంత్రాన్ని పోగొట్టుకుని పారతంత్రితను ఎందుకు పట్టుకోవాలి? మన కర్తవ్యం మనని గట్టెక్కించగలిగి ఉండగా ఇక అక్కడ గురువుతో అవసరమేమిటి? ఎవరి పని వారే చేసుకోవాలి, తాము చేయలేని పనిని గురువెందుకు చేయాలి? కాలు చేయి కదపకుండా కునికిపాట్లు పడేవారికి ఇతరులెవరో వచ్చి ఏమిస్తారు? ఇది నా సూటి అభిప్రాయం. నా ప్రతిపక్షానికి విరుద్ధ అభిప్రాయం ఉంది. పిడివాదానికి అది త్రాసు. అందుకే ఆ వాదం అలా నడుస్తూ ఉండిపోయింది. శరీరంలో భయంకర దేహాభిమానం ఉంటేనే అక్కడ వాదోపవాదాలుత్పన్నమవుతాయి. ఇదే అహంభావానికి గుర్తు. అది లేకపోతే జగత్తులో వాదాలుండవు. సరే, వేదపారంగతుడు, పండితుడు అయినప్పటికీ అతని మీద గురుకృప లేకపోతే అతను కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే ముక్తుడు అని ఎదుటిపక్షం వారి దృఢమైన అభిప్రాయం. విధి గొప్పదా లేక కర్తృత్వం గొప్పదా అనే విషయం గురించి భయంకరంగా వాదోపవాదాలు నడిచాయి. నేను కేవలం దైవం మీద భారం వేస్తే ఏమవుతుంది అన్నాను. దానికి వ్యతిరేక పక్షం వారు, జరగవలసిన దాన్ని అడ్డుకోలేము, భవితవ్యాన్ని ఆపలేము, నేను నేను అనేవారంతా అలిసిపోయారు, విధి ముందు ఎవరు నిలబడగలరు, ఒకటి చేస్తుంటే మరొకటి పుట్టుకొస్తుంది, మీ మేధస్సును పక్కన పెట్టండి. అయితే నా అభిమానం నోరుమూసుకు కూర్చోలేదు. నేను, అలా ఎలా అంటారు, అంతా చేసేవారిదే, సోమరిపోతులా కూచుని ఉంటే దైవం ఎలా సాయం చేస్తాడు? ఉద్ధరేదాత్మనాత్మానాం, తమని తామే ఉద్ధరించుకోవాలి. గీత 6:5 అని స్మృతి గొంతు చించుకొని చెప్తోంది. దాన్ని తిరస్కరిస్తే సంసార సాగరం నుంచి దాటటం కష్టం. ఎవరిది వారే చేసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు గురువు వెనక పడటమెందుకు? మనం జాగరూకమవకుండా కేవలం గురువు ఉన్నంత మాత్రాన ఏం లాభం? వాస్తవాలను అవాస్తవాలను, మంచి చెడులని ఆలోచించే బుద్ధిని, మన సాధనని, మన చిత్తశుద్ధిని, వీటన్నిటినీ వదిలేసే మూర్ఖుడికి గురువు సిద్ధిని ఎలా ఇస్తాడు? చివరికి వాదన ముగ్యనూ లేదు, దాన్నుంచి ఏ విధమైన ఫలితం కూడా కలగలేదు. పైగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. ఇది నేను సంపాదించింది. అలా వాదోపవాదాలు చేసి చేసి ఎవరమూ కూడా ఏమాత్రమూ అలసిపోలేదు. అలా 2 గంటలు గడిచాక వాదన ముగిసింది. తరువాత భక్తులతో పాటు మేము మసీదుకు వెళ్ళాం. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షితుని ఏమని ప్రశ్నించారో వినండి. వాడాలో ఏం జరుగుతోంది? ఏమిటా వాదన? ఎందుకు దెబ్బలాడుతున్నారు? తర్వాత నా వైపు నిశితంగా చూస్తూ ఆయన ఇలా అన్నారు, ఈ హేమాడు పంత్ ఏమంటున్నాడు? వాడా నుంచి మసీదుకి బాగానే దూరం ఉన్నా బాబాకి ఈ విషయం ఎలా తెలిసిందబ్బా? ఇది నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. సరే, ఈ ప్రకారంగా కఠోర శబ్దాలొచ్చి తీవ్రంగా తగిలినప్పుడు నేను మౌనాన్ని ఆశ్రయించాను. లజ్జతో నా తల క్రిందికి వంగిపోయింది. మొదటి కలయికలోనే నేను అలా అసభ్యంగాను అయోగ్యంగాను ప్రవర్తించాను. బాబా నాకు హేమాడ్ పంత్ అన్న పేరు పెట్టడానికి కారణం ఉదయం వాడాలో జరిగిన వాదనే. అందుకే ఆయనకు హేమాడ్ గుర్తుకొచ్చాడని నేను మనసులో గుర్తించాను. దేవగిరిరాజులే దౌలతాబాదు యాదవులు. వాళ్లు 13వ శతాబ్దంలో మహారాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఈ కారణం వల్లే ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనే పేరు పొందిన మహాదేవ అనే రాజుండేవాడు. పుణ్యకీర్తిని సంపాదించిన అతని సోదరుడి కొడుకు తన పరాక్రమంతో ప్రఖ్యాతి చెందాడు. రామరాజు అనే పేరుగల అతని యదువంశానికి మకుటమణిలాంటివాడు. అతను రాజుల్లో గొప్పవాడు. వారిద్దరికీ బహుగుణ సంపన్నుడు, సర్వలక్షణ శోభితుడు అయిన హేమాద్రి అనే పేరుగల మంత్రి ఉండేవాడు. అత్యంత దానశీలుడైన హేమాద్రి ధర్మశాస్త్రం మీద గ్రంథాన్ని రచించాడు. బ్రాహ్మణుల విషయంలో శృతి స్మృతులననుసరించి వ్యవహరించటం గురించిన ఆచార వ్యవస్థను గ్రంథరూపంలో మొదటిసారిగా ఉంచాడు. వ్రతము, దానము, తపస్సు, తీర్థము, మోక్షము అనే 4 ప్రకరణాలతో సవిస్తర వివేచన గల చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని ఈ హేమాద్రి రచించాడు. అలా అతను తను చేసిన పనిలో ప్రసిద్ధి చెందాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతే మరాఠీ భాషలో హేమాడ్ పంత్ అయ్యింది. అలా ఆ కాలంలో అతను రాజనీతిజ్ఞుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే అతను వత్సగోత్రానికి చెందినవాడు. నేను భారద్వాజ గోత్రజుణ్ణి. అతని వంశపూర్వజులు 5. అయితే నా వంశపూర్వజులు 3. అతను యజుర్వేది. అయితే నేను ఋగ్వేదిని. అతను ధర్మశాస్త్ర పారంగదుడు. నేను మూర్ఖుణ్ణి. అతను మాధ్యందినుడ యజుర్వేదంలోని ఒక శాఖ. అయితే నేను శాఖల ఋగ్వేదంలోని ఒక శాఖకు చెందినవాణ్ణి. అతను ధర్మశాస్త్రంలోనూ లేదా విధి నియమాల్లోనూ సూక్ష్మజ్ఞానం కలవాడైతే నేను వట్టి వదరుబోతుని. అతను పండితుడైతే నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. నాకీ వ్యర్థమైన బిరుదెందుకు? అతను రాజనీతిజ్ఞుడు. అయితే నేను అల్పబుద్ధిని, మందమతిని. అతని రాజకారణ ప్రశస్తి పేరుగల సంస్కృత కావ్యం ప్రసిద్ధమైంది. అయితే నాకు ఒక్క సాధారణ శ్లోకం కూడా వ్రాయటం రాదు. అతను గ్రంథరచనలో నిష్ణాతుడైతే నేను ఒక పనికి మాలినవాణ్ణి, అజ్ఞానిని. అతను ధర్మశాస్త్రంలో నైపుణ్యం గల పండితుడైతే నేను అల్పబుద్ధి కలవాణ్ణి. అతను లేఖనా కల్పతరువు అనే పేరుగల అనేక రకాల కావ్య సంగ్రహం ఉన్న గ్రంథాన్ని రచించాడు. నేను బాబాకో చిన్న పిల్లవాణ్ణి. ఒక్క శ్లోకం కూడా వ్రాయటం రానివాణ్ణి. ఆ కాలంలో గోరా కుంభార్, చోఖామహరు, సాంబతామాలి, నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, నామదేవుడు మొదలైన భాగవత ధర్మాన్ని గౌరవించే భక్తులు ఉదయించారు. పండిత బోపదేవుడనే పేరుతో పండిత శిఖామణి ప్రకాశిస్తూ ఉండే అదే దర్బారులో ఆ సద్గుణ సంపన్నుల మధ్య సుప్రసిద్ధుడు, రాజనీతిజ్ఞుడు అయిన హేమాడ్ పంత్ ఉండేవాడు. తర్వాత ఆ దేశంలో ఉత్తర దిశ నుంచి ముస్లిం సైనికులు అక్కడక్కడా ప్రవేశించారు. దాంతో దక్షిణ ప్రాంతం వారి బలం క్షీణించిపోయింది. నా తెలివితేటలను సన్మానించి ఈ పదవిని ఉత్తినే ఇవ్వలేదు. నాకు నాకు వాదోపవాదాల మీదున్న అభిమానాన్ని అణిచివేయటానికి ఈ వాగ్బాణాన్ని నాపై సంధించారు. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడ్డట్లు, ఊరికే ఏ యోగ్యత లేకుండా ఇష్టమొచ్చినట్లు వాగే నా కళ్ళకు సమయానికి అంజనం పెట్టి బాబా నా కళ్ళు తెరిపించారు. సరే, ఈ పైన చెప్పబడినవి శ్రీ సాయిబాబా నోటినుంచి జాలువారి విలక్షణంగా, సూచనప్రాయంగా, అర్థపూర్ణంగా, సందర్భానుసారంగా జరిగిన నామకరణాన్ని అలంకారంగా భావించి స్వీకరించాను. దానితో వాదోపవాదాలు అత్యంత హానికరము, అమంగళానికి చిహ్నము అన్న పాఠాన్ని ఆయన నాకు ప్రసాదించారు. కనుక అది నన్ను ఒక్క క్షణమైనా స్పృశించే పనే లేదు. వాదించాలన్న గర్వం కరిగిపోవాలని, చనిపోయేదాకా ఎల్లవేళలా వినయంగా ఉండాలని గుర్తుంచుకోవాలని నాకు ఈ పదవిని లభింపచేశారు. దశరథపుత్రుడు శ్రీరాముడు దైవావతారుడు, పూర్ణ జ్ఞాని, సర్వజగత్తుని సంకటాల నుంచి తప్పించగలవాడు. ఆయన్ని సమస్త ఋషి మునిగణాలు సదా ధ్యానిస్తారు. ఆయనే వశిష్ఠ ఋషి పాదాలు పట్టుకొన్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం, అయితే ఆయన కూడా గురువుని ఆశ్రయించాడు. ఆయన గురువు సాందీపుని ఇంట్లో కట్టెలు మోయవలసి వచ్చింది, ఎన్నో ప్రయాసలు కోర్చాడు. ఇక అక్కడ నేనెంతవాణ్ణి, నేనింకా ఏం చెయ్యాలి, వాదనల్లోకి ఎందుకు దిగాలి? గురువు లేకుండా జ్ఞానం లేదా పరమార్థం లభించటం అసాధ్యం. ఈ విషయాన్ని శాస్త్రాలు చెప్పి దృఢపరిచాయి. వాదోపవాదాలు చేయటం మంచిది కాదు, ఎవరితోనూ పోటీ పడకూడదు. మనలో శ్రద్ధ, సహనం, పరస్పరం కరచాలనం చేయకపోతే పరమార్థాన్ని ఏమాత్రమూ సాధించలేము. తర్వాత అది కూడా అనుభవంలోకొచ్చింది. ఈ ప్రకారంగా ఆ గౌరవప్రదమైన పేరుని నేను ప్రేమపూర్వకంగా, మంచి మనసుతో, పవిత్ర హృదయంతో స్వీకరించాను. ఇప్పుడు స్వపక్షం, ప్రతిపక్షం అన్న భావనను తీసి పారేయగల, వాదోపవాదాలను ఆపేయగల, అందరికీ ఒకేలాంటి బోధను అందించగల కథానికలను చెప్పనివ్వండి. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, అధికారాన్ని, అనుబంధాన్ని చూపించి గ్రంథకారుడి నామకరణ వర్ణనను వినిపించాను. ఇప్పుడు ఈ అధ్యాయ విస్తారం చాలు. తర్వాత విషయాన్ని సవిస్తరంగా, సాదరంగా హేమాడు సాయి చరణాలకు సమర్పిస్తాడు. అది వినటం విషయంలో శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయియే మన సుఖ సంపద, సాయియే మన సుఖానికి సంపూర్ణ జ్ఞానం, సాయియే మన పరమ నివృత్తి, సాయియే అంతిమ గతి. సాయి చరిత్రను వినండి. సాయి కృపామృతంతో దుస్తర సంసార భీతి నుంచి విముక్తి కలిగించుకోండి. కలియుగంలోని దుష్ట వాసనలను సమూలంగా నశింపచేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణతో భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని కథాప్రయోజనం, నామకరణమనే పేరుగల 2వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.